ஸ்ரீவாத்ருகுருப்யாம் சபாயை தினமஹ.
அவர் வீடு தள்ளாட்ட டக்குன்னு தலா முன்னத்துக்கும் லேச்சு போய் ஏன்டி எந்த ரீதியில் நித்திர போயானான்னு அடிக்காட்ட வாழ் நானுகார். அலாம் உண்டாலி மகானுபாவுல கொடுக்கலு அண்டே. அந்தேகாணி டாடீ பவல இவ்வச்சு பவல அண்டே. இங்கே பவல ரோஜுன்னு மர்ச்சிப்பாலே நேன் திக்மாலு நாக்கு பவலாலு பட்டுக்கொச்சேவாழ் அந்தமந்து மிகழ்டம் வல்ல பவலாலு குத்து வந்தாய். ఈ పావలాలు పుట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. అవి ఎవరికి పర్వన్న అది నా చేతిలో పారేయడం రహస్యం గాను. అంటే మీకు పనికిరావు కాబట్టి నాకు దోసేస్తారన్నమాట. చేత అంతలోకి పోయిపోయాడు పోరాడుకోండి. సరే ఎందుకంటే 1 రూపాయి 2 రూపాయలు అని తండ్రి దగ్గర నుంచి డబ్బులు పెట్టుకెళ్ళి చాక్లెట్లు కొనుక్కునేవాళ్ళు కొడుకులా. తండ్రి యొక్క పేరు నిలబెట్టేవాళ్ళు కొడుకులంటే. ఇదిగో కృష్ణ గారు ఈ వంశం వాళ్ళు కొడుకులంటే. రామచంద్రరావు గారు స్థాపించిన కంపెనీని యావత్ ప్రపంచానికి తీసుకెళ్ళి ఆయన ఆ రోజుల్లో కవితలు రాశారు. ఇప్పుడు వీళ్ళు పురాణాలు ప్రపంచానికి వినిపిస్తున్నారు. ఇవాళ ఇది ఇక్కడతో ఆగదు. మీకు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విశేషాలు చెబితే ఆశ్చర్యం. అది జరిగినప్పుడు చూద్దరు కానీ ఈ కంపెనీ ఎంత గొప్పదో ఎందుకు గురువుగారు మాట వచ్చినప్పుడు వాళ్ళని తలుచుకున్నప్పుడు పులకిస్తున్నారని. అన్ని గొప్ప కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడే కాదు యావత్ ప్రపంచానికి జరిగేలా చేయబోతున్నారు వాళ్ళ ప్రాజెక్టు. అంచేత కారణ జన్ములైన వాళ్ళకి మొహమాటలు కూడా కొట్టేయండి. వాళ్ళందరూ కొట్టేటప్పుడు అలా తండ్రి పేరు నిలబెట్టేటటువంటి వాళ్ళు కొడుకులంటే. అటువంటి ఈ కొడుకైనటువంటి పరశురాముణ్ణి మెచ్చుకుందిట ప్రపంచం. చచ్చిన తండ్రిని బతికించేవయ్యా సహభాష్ అని. మరి మహానుభావుడు సాక్షాత్తు విష్ణుమూర్తి పరశురాముడు అంటే అవతారం కదా. ఆపై ఆ పరశురామ ప్రభు యొక్క చరిత్రను అక్కడికి పెట్టారు. ఇంచేదంటే అది అక్కడికి అవసరం లేదు గనక. అదిగో ఆ కార్తవీర్యార్థుడు మహానుభావుడు ఆయన వంశంలోనే ఆ కార్తవీరార్జునుడు యొక్క వంశంలోనే కృష్ణుడు కూడా జన్మించాడు. ఆ వంశం తామర తంపరగా అటు ఇటు అటు ఇటు ఆడమగ ఆడమడ ఆడమగ ఇటు వెళ్ళిపోతే ఆ యదువంశంలో వాడేగా మరి కృష్ణుడు. యదువంశానికి సంబంధించిన వాడే మన కార్తవీర్యుడు కూడా. కాబట్టి ఆ వంశం వాడే. ఇందులో క్రోష్టుకి అని ఒక వీరుడు ఉండేవాడు. అతడు ఒకడు 1000 యజ్ఞాలు చేసినవాడు. ఆ వంశంలో పృథురుక్ముడు అనే 10వ తరం వాడు బాగా భూమి మీద బంగారం దానం చేసేట. రుక్మము అంటే బంగారం, పృథు అంటే గొప్ప. గొప్ప బంగారం దానం చేసి ఆ పృథురుక్ముడు అనేటటువంటి వాడు ఈ ప్రపంచములో ఇటువంటి దాత లేడు అనిపించుకున్నాడట. ఆపై ఆ పృథురుక్ముని యొక్క కొడుకుల్లో జామేఘుడు అని ఒకడు పుట్టాడు. ఇతడు కూడా చాలా వీరుడు. కాకపోతే ఒకప్పుడు అతడు నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఋషీశ్వరుడు ఇతను కనబడ్డాడు. రాజా ఎంతకాలం పరిపాలించినా ఏమి సామ్రాజ్యం, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లగో రామ చెల్లక, నీ వంశం వాళ్ళలో ఎంతమంది పేరు నిలబడింది, నువ్వు తపస్సు చేసి ప్రసిద్ధి పొందు అన్నట్ట. వెంటనే జామేఘుడు ఎక్కడ ప్రశాంత ప్రదేశం ఉంటుందా అని వెతగ్గా నర్మదా నదీ తీరం కనపడింది. శర్మద యమదండ క్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబుని వారిత దుర్మద నర్మదను గాంచే. ఎవరికైనా సుఖం శాంతి ఇస్తుందా అది. యముడు పాపాత్ముల్ని కొట్టడానికి వస్తాడు, కానీ ఇది యమదండ క్షత వర్మద. యముడి దెబ్బ తగలకుండా మనకి కవచంలా కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది, ఇందులో స్నానం చేసిన వాడు పాపాలు పోతాయి. పాపాలు పోతే ఎముడు వస్తాడా, కొట్టడుగా. కాబట్టి ఇందులో స్నానం చేస్తే చాలు యముని యొక్క దండం దెబ్బతగలక సరాసరి స్వర్గానికి పోతాడు ఆయన. అటువంటి పవిత్ర జలం అది. మోక్షవనిత ఉన్నది, ఆ ముక్తి వనిత వరించదు. అన్నీ వరిస్తాయిట, కానీ ముక్తి వరించాలంటే చాలా కష్టం. ఆ ముక్తి వనిత యొక్క హృదయం తెలిసినటువంటిది ఈ నర్మద. నర్మదలో స్నానం చేస్తే మోక్షం గ్యారంటీ అని చెప్పడం. అటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ పర్వత ప్రాంగణంలో వృక్షవంతమైన ఒక పర్వతం ఉంది. అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. అతడు తపస్సుకి అక్కడ మొదలుపెట్టి తన భార్యా సమేతంగా వచ్చాడు. అతని భార్య పేరు సైప్య. సంతానాన్ని పొందకుండా వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటే ప్రజలు వచ్చి ఏడ్చారట ఒకసారి, మహారాజా ఎంతో పవిత్ర వంశం నీది, ఈ వంశం ఇక్కడితో ఆగిపోతే ఎలాగా, మాకు తగిన వారసుడినిచ్చి నీ తపస్సు కంటిన్యూ చేసుకున్నారట. అనగా ఆయన ఉన్నాడు, సరే ఏం చేస్తాం, నేను పెళ్ళి చేసుకోను, మళ్ళీ ఈవిడికి సంతానం కలగాలి, నా తపస్శక్తితో ఎప్పుడు సంతానం కలిగితే అప్పుడే మీకు ఇస్తాను, అంతవరకు ప్రజలే పాలకులు, పండి డెమోక్రటిక్ కంట్రీ అంతవరకు పండి అన్నట్టు. అంతే, దాంతో మంత్రులు ప్రజలు రాజ్యాన్ని అతి కష్టం మీద నిలబెట్టుకుంటున్నారు. ఈయన ఇలా ఉండగా ఒకనాడు ఆయనకి దగ్గరికి ఒక మహాసుందరీమణి వచ్చిందిట. వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎవరు నువ్వు అన్నట్ట? నేను దేవకన్యనండి, నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చానదిట. నేను పెళ్లి చేసుకుని ఏకపత్ని వ్రతుణ్ణి, కానీ నా కోడల్ని చేసుకుంటాను అన్నట్ట. అసలు నీకు పిల్లలే లేరు కదా, ఇంకా కోడలు ఎక్కడి నుంచి వస్తుంది? కోడల మేడల అనడానికి ఏమి లేవు అని అనగా, నా నోటి నుంచి తపస్సు చేస్తున్నప్పుడు ఆ మాట వచ్చింది, సరే నడని చెప్పి తీసుకొచ్చి తన భార్యకి ఇచ్చాడు. ఆవిడ అడిగింది, ఎవరండి సులోచన? భార్యాతువాచ సంత్రాసాత్ కైషా కన్యా సులోచనాగా భార్యార్థేతు సమానీత కథయస్వేతిలం పట భార్యామువాచ సత్రాసం సృషేయం తే సువిశ్రుత ఏవ ముక్త బ్రవీదేనం కస్య చేయం సృషేతి చ. భార్యామణి తన భర్త మీద ఎంత నమ్మకం ఉన్నా దిక్కుమాల భార్యలకు అప్పుడప్పుడు ఒక్కొక్క చిన్న వేసవిత్తు అనుమానం. ఏమండోయ్, మీరు చూస్తే ఏకపత్ని వ్రాత్యం అంటారు, ఈ సులోచన ఎవరు? సులోచన ఉంటే రెండు అర్థాలు, కళ్ళదోడు పెట్టుకున్న వాళ్ళని కూడా సులోచనాలని పేరు వీటికి. ఈవిడ మంచి కళ్ళు కలిగింది అని ఒక అర్థం. ఈ సుందరి ఎవరు? భార్యగా చేసుకోదని తెచ్చామని డైరెక్ట్గా అడిగేసింది టెక్. భార్యార్థేతు సమానీత కొంపదీసేమన్నా నాకు సవతిని తీసుకురావడానికి ఈ వయసులో అడవిలో తపస్సుకు వచ్చాక కొత్త కోరిక పుట్టిందా? నేను పెళ్లి చేసుకోనని భీష్మించుకుంది ఒక ఆవిడ, 10 మందిని పెళ్లి చేసుకుందట తర్వాత కాలంలో. ఇలాంటి ఒక కథ మనకు పురాణంలో వస్తుంది. అక్కడికి ఒక శ్లోకం ఏమని, పెండ్లియాడనుచు బిగించుకొను కన్య పెండ్లియాడే పదుగురను అని ఒక పద్యం ఉండేదిలేండి. అలాగా తపస్సు చేసుకుంటానని అడవికి వచ్చి మళ్ళీ ఇంకొక ఆవిడ తీసుకొచ్చావా సవతిని అనగా, నాకు కొడుకులు లేరు, కోడల కోసం తెచ్చుకున్నాను, పెళ్లి చేసుకోవడానికి కాదు, ఇంకా నాకు కోరికలు లేవు అన్నట్ట. మనకి కొడుకులే లేకపోతే కోడలెక్కడా? పైగా ఈ కొడుకు పుట్టకుండా కోడలేమిటి? ఈ కోడలకి కొడుక్కి మధ్యలో ఎంత తేడా ఉంటుంది అని అడిగితే, దైవ నిర్ణయం మనకేం తెలుసు అన్నట్ట. అది అన్న కొద్ది రోజులకి మంచి ఉగ్ర తపస్సు చేస్తున్నటువంటి ఆయన చేతిలో ఓ మామిడి పండు వచ్చి పడింది. ఆకాశవాణి పలికిందట, ఈ పండు తిను, నీకు కొడుకు పుడతాడు సజ్జోగర్భం వల్ల, ఆ పుట్టే కొడుకు పుట్టి పుట్టగానే పెద్దవాడు అయిపోతాడు, గొప్పవాడు అవుతాడని. వెంటనే ఆయన ఆ పండు తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. ఆ భార్య ఆమె ఆ పండు తింది. ఆవిడకి తక్షణం కొడుకుట, అంత నిమిషాల్లో జరిగిపోయి. ఇది ఎంత సుఖంగా ఉండవు, ఆసుపత్రి ఖర్చులు, 9 నెలలు మోతలు, అమ్మా అమ్మా ఆయాసాలు, మళ్ళీ ఈ మధ్యలో చింతకాయలు, దెబ్బకాయ పచ్చడి, ఇవన్నీ నీ హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, టేకింగ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్లు బ్రెడ్ రెస్ట్లు, ఈ బాధలు, డాక్టర్ల ఖర్చులు, డాక్టర్ల ప్రాక్టీస్ పడిపోతున్నట్టు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు ఈ పురాణం వినడానికి వచ్చిన వాళ్ళని చూసి. ఇన్ని గందరగోళాలు లేకుండా వెంటనే పుట్టేయడం, పుట్టి పుట్టగానేవాడు 18 సంవత్సరాల వీరుడై సహజ కవచకుండలాలతో మంచి వీరుడై పుట్టాడట. ఆ అతనికి విదర్భుడు అని పేరు పెట్టారు. ఆ కన్యామణిని పుచ్చుకొచ్చి రాజుగారు, ఏదో వేళ విశేషం, భగవద్ అనుగ్రహం కాకపోతే ఈ కన్య రావడం ఏమిటి? పైగా కుడి తొడ మీద కూర్చోవడం ఏంటి? ఎడమ తొడ మీద కూర్చుంటే భార్య అదే అవుతుంది, కానీ కుడి తొడ మీద కూర్చుంటే భార్య అవదో, అందుకే కోడలు అవుతుంది అన్నాను. దైవానుగ్రహం, తపశ్శక్తి, నువ్వు పుట్టావు పెళ్లి చేసుకొని. ఆ విధంగా విదర్భుడు ఆ కొత్త స్త్రీని వివాహం చేసుకున్నాడు. అదిగో వారికి క్రతుడు, కైశికుడు, రోమపాదుడు అని 3 పుట్టారు. అందులో రోమపాదుడు అనేటటువంటి వాడు ఈ దశరథుడి కూతుర్ని శాంత అనేటటువంటి ఆవిడని పెంచుకున్నాడు. ఆయన చాలా వీరుడు. ఆ తర్వాత అతనికి ఆ రామపాదుడికి మనువు, జ్ఞాతి అనే 2 కొడుకులు కూడా పుట్టారు. 2వ వాడైన కైశికుడికి బది అనేవాడు కొడుకు పుట్టాడు. ఆ చది అనేవాడి కొడుకులే చైత్య వంశస్థులు, శిశుపాలుడు ఆ వంశంలో వాడే. తర్వాత క్రతుడు అనేవాడికి కుంతి, అతనికి వృషుడు, అతనికి దృష్టుడు, అతనికి నివృత్తి పుట్టారు. ఈ వంశంలో చాలా కాలం గడిచాక జామేఘుడు అనేటటువంటి వాడు ఎన్ని తరాలు తన కళ్ళారా తన తపస్సు చూశాట. తరతరాలు చూశారంటారు కొంతమంది అదృష్టవంతులు. తన కళ్ళ ముందు ఎన్నో వంశం వాళ్ళని చూశాడు తన వంశం వాళ్ళని. ఆ కర్ణ భూమి మీద దాదాపు 20 తరాలు చూసిన తర్వాత ఆయన కోసం భూమి మీదకి దివ్య విమానం వచ్చిందట. ఇంద్రుడు ఆ విమానాన్ని పంపి, నువ్వు నీ భార్య చాలా ధర్మాత్ములు, నువ్వు అడవికి తపస్సుకు వచ్చాక
కేవలం దైవానుగ్రహంతో సంతానం పొందావు తప్ప రెండవ పెళ్లి చేసుకోమని సుందరిమణి వరించిన పుట్టలో పడకుండా తపస్సు చేసిన నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి శరీరం విడిచిపెట్టి తక్షణం ఈ విమానం ఎక్కి అన్నట్టు. చూడండి, అంత తపస్సు చేసినా శరీరంతో స్వర్గానికి రమ్మట్లా. నర్మదలో మొలగవయ్యా, నువ్వు నీ భార్యను, ఈ దివ్య శరీరం వస్తుంది, పాత శరీరం పోతుంది, ఆ దివ్య శరీరంతో మీరు విమానం ఎక్కండి అనగానే జామేగుడు తన భార్య సమేతుడే నర్మదలో స్నానం చేశాట. ఈ పాత శరీరం పోయింది, కొత్త శరీరం దివ్య శరీరం వచ్చింది, దేవతా శరీరం. ఆ శరీరంతో నర్మదా నదిలో స్నానం చేసిన ఆ పవిత్ర దంపతులు విమానం ఎక్కారు. ఆ దివ్య విమానం కైలాస స్వర్గలోకాన్ని తీసుకుపోయింది. ఇప్పటికి కూడా స్వర్గలోకంలో ఇంద్రుడు అతనికి ఒక ప్రత్యేకమైన ఆసనం ఇచ్చి గౌరవిస్తాడు. ఈ జామేఘుని యొక్క ఈ వంశవృద్ధి కథ విన్నవాళ్ళు సంతాన వృద్ధి పొందుతారు. ఆఖరణ చంద్రలోకం మొదలుకుని ఇంద్రలోకాల్లో ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలిగే శక్తి కూడా వస్తుంది అని ఈ దివ్య కథా విశేషాలని సూత మహర్షి సౌనకాదులకి శ్రీమన్నారాయణుడు మత్స్యస్వరూపుడేమో మరువుకి చెప్పాడు, నేను మీకు చెప్పాను. అత్యద్భుతమైన ఈ కథా విశేషాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో వింటున్నారు. అంచేత నాకు నా జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏలూరులో అంబికాధర పార్వతి వారి యొక్క సాంగత్యం, అది మీకు కూడా లభించింది. ఈ మహాభాగ్యం ఇలాగే శాశ్వతంగా మీకు కలిగి నిత్య పురాణ శ్రవణాలతో మీ జీవితాన్ని చరితార్థం చేసుకుందరుగాక. మళ్ళీ రేపు 6 శ్రీ అంబికా దర్బార్ భక్తి వారి అష్టాదశ మహాపురాణాల్లో మత్స్య మహాపురాణాన్ని పదవ పురాణంగా మనం ముచ్చటించుకుంటున్నాం. స్వరాలు అనగానే వెంటనే వాళ్ళు మనకి కృష్ణగారి దర్శనం కూడా అయింది ఎదురుగుండా. ఇన్నాటికి శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని అనుగ్రహించారు. ఈ పదవ పురాణంలో శ్రీమన్ నారాయణుడు మత్స్యావతారంలో మనువుకి బోధిస్తూ ఉన్న అనేకానేక దివ్య కథల్ని సౌనకాది మహర్షులకి సూత మహర్షి కూడా చెబుతూ ఉన్నాడు. ఇందులో యదువంశ సంబంధమైన కథని ప్రధానంగా మనువు అడగ్గా మత్స్య అవతారంలో ఉన్నటువంటి విష్ణువు వివరిస్తూ, కార్తవీర్య అర్జునుడు అనేవాడు ఆ యదువంశంలో గొప్పవాడని చెప్పాడు. ఆ కథ అంతా నిన్న చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ వంశంలోనే సాత్వతుడు అని పేరు కలిగిన ఒక వీరుడు పుట్టాడు. ఈ సాత్వతుడి వంశం కాబట్టే దీనికి సాత్వకత వంశము అని పేరు. యాదవ వంశానికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అన్నదమ్ములు విడిపోవటం వల్ల క్రమంగా యదువంశం, సాత్వత వంశం, వృష్ణి వంశం, అంధక వంశం, భోజవంశం, కుకురు వంశం ఇలాంటి వంశాలుగా చీలిపోయాయి. ఎందుకు వచ్చాయి అంటే ఆ వంశంలో పుట్టిన కొంతమంది వీరులు వేరే వృత్తికి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళల్లో ఈ సాత్వత వంశం చాలా గొప్పది. ఈ వంశానికి చెందినవాడే శిశుపాలుడు. ఈ సాత్వతుడి యొక్క వంశం వాళ్ళందరినీ కూడా ఎక్కడో చోట సాత్వతి, ఆడవాళ్ళకైతే సాత్వతి అని, మగవాళ్ళకైతే సాత్వతుడు అని చేరుస్తూ ఉండేవారట. చూడండి, ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా యాదవ వంశం వాళ్ళు చివరిన యాదవ్ 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 అని చేర్చుకున్నట్టుగా ఆ రోజుల్లో సాత్వతి ఆడదైతే మగవాడికి సాత్వతుడు అని. ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వాడు శిశుపాలుడు, బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా వృష్ణి వంశంలో బాగా పేరు తెచ్చుకున్నవాడు కృష్ణుడికి తమ్ముడైన సాత్యకి అనేవాడు. భోజవంశంలో వీరాధివీరుడని పేరు తెచ్చుకున్నవాడు క్రూరుడు కంసుడు. ఎందుకంటే ఈ సాత్వతుడికి రాగి, భజమానుడు, దివ్యుడు, దేవావృతుడు, అంధకుడు, వృష్ణి, మహాబోధుడు అని 7 కొడుకులు పుట్టారట. ఈ 7లో 4 వంశం బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ వంశంలో కొంచెం గొప్పవాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా దానికి పేరు వస్తుంది లేండి, అంతకంటే ఏం లేవు. ఏ వంశంలో అయినా పుట్టేటటువంటి వీరుల్ని బట్టి పేరు పెరగడం అనేది సాధారణం అవుతూ ఉంటుంది. ఇందులో బాహ్యకులు అనేటటువంటి వాళ్ళు ఒక నూరుగురు ఉండేవారట ఈ సాత్వత వంశంలో. ఈ నూరుగురు ఐకమత్యంగా ఉండి ప్రపంచమంతా ఏలేవారు. వాళ్ళు ఐకమత్యంగా ఉన్నంతకాలం విదేశీయులెవరు దండయాత్రకి రాలేదు. ఒకప్పుడు ఈ నూరుగురికి మధ్యలో భేదం వచ్చింది. దాంతో వాళ్ళు తమ రాజ్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకున్నారు. ఆ విడగొట్టుకున్నప్పుడే ఈ భారతదేశం మీదకి అత్యంత ప్రాచీన కాలంలో త్రేతాయుగం కృతయుగ సంధికాలంలో కూడా దండయాత్ర జరిగింది. అప్పుడు మొట్టమొదటి దండయాత్ర చేసినటువంటి వాళ్ళు అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి తురక జాతీయులు. తర్వాత పాహ్లిక వంశము అనే ఒక ప్రత్యేక వంశం ఉన్నది, అదే ఇప్పుడున్నటువంటి గ్రీకు దేశంగా మారింది. ఆ గ్రీకు దేశస్థులు మొట్టమొదట ఆ రోజుల్లో దండయాత్రకు వచ్చారట. వాళ్ళ కాలంలో కొంత హైందవ సంస్కృతికి ఇబ్బంది కూడా కలిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళలో వాళ్ళు ఆలోచించారట, విడిపోవటం వల్ల ఎంత నష్టం ఉందో తెలుసుకుని మళ్ళీ కలిసికట్టుగా ఉన్నారు. ఆ కలిసికట్టుగా ఉన్నాక మళ్ళీ విదేశీయులు తరివేశారు. దానితో ఎక్కువ ముప్పు రాకుండా చిన్న ఇబ్బందితో వదిలిపోయింది దేశానికి. ఆ తర్వాత ఆ వంశంలో మహావీరాది వీరుడు దేవావృధుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ దేవావృధుడు చాలా ధర్మాత్ముడు. ఇతడు యమునా నదితో నిత్యం సంభాషణ చేసేవాట. యమునా నది అతను ఎక్కడ జపం చేస్తే అక్కడికి వచ్చి స్నానానికి కావలసిన నీరు ఇస్తూ ఉండేది. ఆ రాజు యమునా నదిని ఉపాసన చేసి వ్యవసాయము పంట ఇవి ప్రజలకి చాలా సక్రమంగా అందజేశాడు. ఈ రాజుకాలంలో చాలా తమాషా జరిగింది. రాజధానిని ఈయన హస్తినాపురం నుంచి మారుమూల ప్రదేశాలలో ఉండేటటువంటి పంజాబులో ఉన్నటువంటి చండీఘర్ అని పిలుస్తున్నాం. అది అమ్మవారి నిలయం. అసలు చండీఘర్ అంటే ఏమిటనుకున్నారు, చండిక అనే పేరుతో అమ్మవారు ఉండేది. పురాణాలలో అమ్మవారి గురించినటువంటి ప్రసక్తి స్కాంద పురాణంలో కూడా బాగా వస్తుంది. స్కాంద పురాణంలో పంజాబులో ఉన్న చండీఘర్ ఇంపార్టెన్స్ గురించి చాలా గొప్ప కథ ఒకటి వస్తుంది. అది అక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పడు. కానీ అమ్మవారి నివాస స్థానం కాబట్టి అక్కడికి మార్చేట. అక్కడికి మార్చినా ప్రతిరోజు ఆ చండీ నివాసం నుంచి యమునా నదిలో స్నానం చేయాలి. అందుకని ఏం చేసేవట, తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి తన మహామహిమతో యోగశక్తితో యమునా నదికి వచ్చి స్నానం చేసి మళ్ళీ చండీగారు వెళ్ళిపోయేవాడు. వాడు అంత తపశ్శక్తి ఉండేవాడు. క్రమంగా ఆయన తర్వాత పుట్టినటువంటి కొడుక్కి ఇంత తపశ్శక్తి లేదు. అందుకని మళ్ళీ యమునా నది స్నానం విడిచిపెట్టలేక హస్తినాపురానికి తిరిగి తన రాజధానిని మార్చేశాడు. అలాంటి మహాత్ములు ఎంతోమంది ఆ వంశంలో పుట్టుకొచ్చారు. వాళ్ళు తమ దివ్య శక్తులతో లోకంలో సుప్రసిద్ధి పొందారు అని చెబుతూ ఉండగా చాలా ఆనందపడిపోయి సౌనకాది మహర్షులు సూతుణ్ణి అడిగారు, ఏమండి వంశాల్లో కల్లా ఈ యాదవ వంశానికి ఇంత చరిత్ర ఉందంటున్నారు, వాళ్ళు యాదవ వంశంలో ఇన్ని బ్రాంచెస్ విడిపోయాయన్నారు, అదే వంశంలో ఉన్న భోజ వంశస్థుడైన కంసుడికి ఎందుకు ఈ క్రూరత్వం వచ్చింది, కారణమేమిటి, ఏదో ఒక కారణం లేకపోతే అదే వంశంలో అందరూ పవిత్రులు పెట్టి వాడు ఒక్కడు క్రూరుడు ఎందుకు పుడతాడు అని అడిగితే చాలా మంచి ప్రశ్న వేశావు, దీని వెనకాతల గొప్ప కథ ఉన్నది, దీనినే మనువుకి మత్స్య అవతారంలో ఉన్న నారాయణుడు కూడా చెప్పాడు. ఆ కథ చెబుతున్నాను విను. వృష్ణి వంశం, అంధక వంశం, యాదవ వంశం, కుకురు వంశం ఇలాగ వంశాలుగా చీలిపోయిన తర్వాత చాలా కాలం ధర్మంగానే పాలించారు వాళ్ళంతా కూడా. వీళ్ళందరికీ రాజధాని మధురా నగరమే ఉండేది. ఆ మధురా నగరానికి చాలా కాలం పరిపాలకుడుగా లవణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అది మధువనం అని పిలువబడే వనం. యమునా నదీ తీరంలో ఇప్పటికి కూడా ఆ మధువనం మనకి బృందావనం నుంచి 20 కిలోమీటర్ల దూరం వెడుతూ ఉంటే కనపడుతుంది. ఆ మధువనంలోనే ఇప్పుడు మధుర కట్టారు. అది ఆగ్రా వెడుతూ ఉంటే మీకు దొరుకుతుంది దారిలో. ట్రైన్ ఎక్కినప్పుడు ఢిల్లీ వెళ్ళే రూట్లో ఈ మధుర స్టేషన్లో దిగచ్చు. అది మధువనం అని పిలువబడే వనం యమునా నదీ తీరంలో ఉంది. దానిని చాలా కాలం లవణుడు అని ఒక రాక్షసుడు పరిపాలించాడు. మహావీరుడు వాడు. వాడు శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాట. ఏం వరం కావాలో కోరుకో అంటే పరమేశ్వర నాకు చావులేని వరం ఇమ్మన్నట. అది మాత్రం కుదరదు, ఇంకేదైనా వరం కోరుకోమంటే. అప్పుడు వాడు బాగా ఆలోచించి, చావులేని వరం ఇవ్వనంటున్నావు కాబట్టి నీ శూలం నాకు ఇచ్చేయి అన్నట. ఎందుకంటే నీ శూలం విసిరితే అవతల వాడు ఎవడన్నా తస్తాడు, సాక్షాత్తు నీ మీదకి విడిచిపెట్టినా నీ శూలం నిన్ను కూడా చంపేస్తుంది. అటువంటి ప్రభావమైనటువంటిది అది. కాబట్టి మృత్యుగండం నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నీ శూలం కావాలిమ్మన్నట. చావులేని వరం తప్ప ఇంక ఏదడిగినా ఇవ్వవలసిందే, నీ తపశ్శక్తి అటువంటిది కాబట్టి నా శూలం ఇస్తున్నాను. ఎప్పుడైనా దీనిని నువ్వు ఎవరి మీదకి వేస్తే వాడిని భస్మం చేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, యుద్ధం చెయ్యని వాడి మీదకి విడిచిపెట్టకు దీనిని, యుద్ధం చేసేవాడి మీదకి విడిచిపెడితే వాడిని చంపుతుంది. ఇక రెండవది, ఈ శూలం నువ్వు బతుకున్నంత వరకే నీ నగరంలో ఉంటుంది, నువ్వు చచ్చాక తక్షణం తిరిగి నా దగ్గరకు వస్తుంది అని లవణాసురుడికి ఆ శూలాన్ని ఇచ్చాట ఆయన. ఆ లవణాసురుడు ఆ శూలాన్ని తన పూజా మందిరంలో పెట్టుకున్నాడు. ఎవడొస్తే వాడి మీదకి వేసేసేవాడు దానిని. మనం ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం, రాముడి యొక్క పూర్వకాలంలో వాడు ఇక్ష్వాకు మహారాజు గారు కుమారుడు మాంధాత అనేవాడు అహంకరించి ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. వెడితే ఇంద్రుడు అన్నట్ట, నేను నీతో యుద్ధం చేయలేను, కానీ నీతో యుద్ధం చేయగలిగే మహావీరుడు ఒకడున్నాడు, నీ కొవ్వు అణగాలంటే వాడితో యుద్ధం చెయ్యి. మధువనం దగ్గర ఉన్నాడు లవణాసురుడు, అక్కడికి పొమ్మన్నట్ట. ఈ మాంధాత వచ్చాడు, ఆ లవణాసురుడు యుద్ధాన్ని పిలిచాడు. ఘోర యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో లవణాసురుడు ఆ శూలాన్ని మాంధాత మీదకి విడిచిపెట్టగానే మొత్తం మాంధాత భస్మం అయిపోయాడు. ఆ చచ్చేటప్పుడు అన్నట్ట, నువ్వు నీ శక్తితో గెలవలా, శివశక్తితో గెలిచావు కాబట్టి నా వంశంలో పుట్టే ఒకనొక కుర్రవాడి చేతిలో నువ్వు చస్తావు అని చెప్పించి తెచ్చాడు మాంధాత. అదిగో ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ వంశంలో రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పుట్టాక సీతాదేవిని అరణ్యానికి పంపేశాక రాముడు, ఇది లవకుశులు పుట్టే ముందు, శత్రుఘ్నుడు రాముడు అందరూ కొలువులో ఉన్నప్పుడు దేవతలంతా వచ్చారు. రామచంద్ర ప్రభు నువ్వు అందరినీ చంపావు కానీ లవణాసురుణ్ణి పట్టించుకోలేదు, వాడు శివుడున్న శూలంతో, శివుడిచ్చిన శూలంతో అందరినీ చంపుతున్నాడు, దయతో నువ్వు వాడిని సంహరించి మమ్మల్ని రక్షించు అనగా లక్ష్మణుడు లేచి, ఈ యుద్ధం నేను చేస్తాను, ఎందుకంటే మహాపరాక్రమవంతుడివి నువ్వు, ఎలాగో లక్ష్మణుడితో కలిసి ఎన్నో ఘనకార్యాలు సాధించావు కానీ చిన్నాడు కుర్రాడు వీడేం సాధించలేడు అంటున్నారు అందరూ, కాబట్టి ఈ పని చేస్తానగా బాలాదపి సుభాషితం, మంచి మాట చిన్నపిల్లవాడు చెప్పిన వినాలి, నువ్వే వెళ్ళిరా అన్నట్ట. మాంధాత శాపం కూడా అదే, మా వంశంలో పుట్టి ఒక చిన్న కుర్రాడి చేతిలో తెస్తావని. మహావేగంగా బయలుదేరాడు ఈయన. దారిలో నారదుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమయ్యా శుభమాన నేను ఎడుతుంటే ఒంటి బ్రాహ్మణ చక్కును అంటే నేను బ్రాహ్మణు కింద లెక్క కాదు లేవయ్యా, ప్రజాపతిని నేను, అంచేత నువ్వు ఆ వెంగెట్టుకోకర్లా, నీకు మంచి సలహా ఇవ్వడానికి వచ్చాను. లవణాసురుడు నగరంలో ఉన్నప్పుడు యుద్ధానికి వెళితే సాక్షాత్తు బ్రహ్మ వచ్చినా చస్తాడు, శివుడు వచ్చినా వాడి చేతిలో చావక తప్పక, ఎంచేతంటే వాడు శూలం వేస్తాడు. కానీ వాడికి ఒక్క బలహీనత ఉంది, ప్రతిరోజు ఉదయమే వేటకి వెడతాడు. ఆ వేటకు వెళ్ళేటప్పుడు వాడికి అహంకారం, నన్ను ఎవరూ ఏం చేయలేరని ఆ శూలాన్ని పూజా మందిరంలో పెట్టిపోతాడు. వాడి చేతిలో శూలం లేకుండా అడవికి వేటకి వెళ్ళినప్పుడు నువ్వు అడ్డం కొట్టు, నగరంలోకి వెళ్లకుండా కాసి కాపుగా చంపి అన్నట్టు. మంచి సలహా ఇచ్చావు అనుకుని ఈయన బయలుదేరాడు. ఆ లవణాసురుడు వేటకి వెళ్ళినప్పుడు సరిగ్గా సింహద్వారం దగ్గర కాపు కాసి కూర్చున్నట్ట. లవణుడు వచ్చాడు పెద్ద వేట మాంసం తీసుకుని, ఒరి బాలక డెంబక పో, అడ్డు తప్పుకో, నీ వంశస్థులు ఎంతోమంది నా చేతిలో చచ్చారన్నట్ట లవణుడు. అయితే శత్రుఘ్నుడు వాడితో అహంకారంతో ఉన్నటువంటి రాక్షసుడితో సవాలు విసిరి యుద్ధం చేయరా అన్నట్ట. నేను రాజాధిరాజుని రాక్షసరాజుని అన్నాడు. ఎన్నైనా వినిపించుకోలేదు, ఆయన లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డం కొట్టి యుద్ధం చేశాడు. యుద్ధంలో చావు దెబ్బతిని శత్రుఘ్నుడు స్పృహ తప్పిపోయాడు. స్పృహ తప్పిపోతే చచ్చిపోయాడేమో అనుకునేవాడు మళ్ళీ మాంసం తీసుకుని నగరంలోకి వెళ్ళబోతూ ఉండగా అంతలోనే తేరుకున్న శత్రుఘ్నుడు నారాయణాస్త్రాన్ని వేశాట. ఆ అస్త్రం వేయగానే ధరణీ చక్రము దిర్దిరం తిరిగే మార్తాండు కుంఠీభవత్కరణుండై దిశా విధానము వడంకెల్ మిన్నదర్చల్ మహీధర సంతానముగ్రకునము కదలే ఉద్భ్రాంతం బులై అంబుదుల్ పొరల కట్టల మీద పెట్ట పిడుగుల్ మురోసల్ మహోదగ్రతల్.
ఒక్కసారి భూమండలం గిరగిరగిరా తిరిగిపోయింది. నారాయణాస్త్రం అంటే అంత ప్రభావం.
కొన్ని వేల ఆటం బాంబులు పేలిస్తే ఎటువంటి కంపం వస్తుందో అటువంటి కంపం భూమికి వచ్చింది. సూర్యుడు కాంతి మాసిపోయిందట. నిజానికి ప్రపంచాన్నంతా మార్చగలిగే శక్తి కలిగిన సూర్యుడి కంటే తేజస్సు ఎవరికి ఉండదు. నారాయణాస్త్రం కొన్ని వేల మంది సూర్యుల కాంతితో వెళ్ళింది. ఈ కాంతి ముందు సూర్యుడి కాంతి కూడా తగ్గిపోయింది. దిక్కులు వణికాయి, మారుమూతలు మోచాయి కొండ గుహల్లోంచి. పైనుంచి కిందకి పిట్ట పిడుగులు పడిపోయాయట పట్టపగలే. ఉల్కలు రాలిపడ్డాయట. ఇంతెందుకు? సముద్రంలోంచి కెరటాలు వచ్చాయి. ఏమన్నారంటే సాధారణంగా చెలియలి కట్ట దాటి సముద్రం రాదు, కానీ 5-6 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కెరటాలు వచ్చి లోపలికి చొచ్చుకుపోయాయట. అది అంబుధుల్ పొరలన్ కట్టల మీద అన్నాడు. సముద్రాలు పొంగి పొంగి ఊళ్ళు ముంచెత్తేసేట. మొన్న వచ్చిన సునామీ వచ్చి పడిపోయింది అప్పుడు ఆ కాలంలో. ఈ విధంగా ఘోరం జరిగిపోయింది. ఆ అస్త్రం వెళ్ళి లవణాసురుణ్ణి ససైన్యంగా భస్మం చేసేసింది. వాడు చచ్చి చవగానే పాపం శత్రుఘ్నుడు ఉత్సాహంతో శివశూలం చూద్దామని వచ్చాట. వాడు అలా చచ్చి చవగానే శూలం మాయమైపోయింది ఆయన కనపడలా. కానీ ఆ శూలం ఉన్న చోటికే నమస్కారం చేశాడు. ఇప్పుడు ఈ స్థలాన్ని ఏం చెయ్యాలి ఆలోచించి రాముడికి కౌరు పెట్టాట. ఈ మధువనంలో మధురా నగరం నిర్మింపబడింది, ఈ నగరాన్ని ఎవరికి ఇవ్వాలి అని. నాయనా, అది యాదవులది. అది నిజానికి ఈ లవణాసురుడు దుర్మార్గుడు చావగొట్టి ఈ మధురా నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ మధురా నగరాన్ని నువ్వు భోజవంశస్థుడైన సూరసేనుడని ఒక వీరుడు ఉన్నాడు, ఆ వీరుడికి పట్టాభిషేకం చెయ్యి అన్నట్టు రాముడు. అందుకని సూరసేనుడు అనేటటువంటి రాజుని ఎక్కడున్నాడో వెతికి తీసుకొచ్చి పట్టాభిషేకం చేశాడు. అయితే సూరసేనుడు అన్నట్ట కిరీటం నెత్తి మీద పెడుతూ ఉంటే, నిజానికి ఈ రాజ్యం అర్హత నాకు లేదు, ఎందుకంటే మేము యాదవ సంతానానికి చెందినవాళ్ళం, మాలో భోజవంశస్థులకి చెందిన వాళ్ళకే పట్టాభిషేకానికి అర్హత ఉంది కానీ మాకు లేదు. కిరీటం నెత్తి మీద పెట్టుకుంటే మా నాన్న యయాతి శాపం వల్ల మేము చస్తాం, కాబట్టి దయతో దీనిని ఉగ్రసేనుడు అని ఒక రాజు ఉన్నాడు, ఆయనే మా రాజ్యానికి అర్హత కలిగిన వాడు, ఆయనకి పట్టాభిషేకం చేయన్నట్ట. ముందే చెప్పావని ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేశారు. చివరికి ఆ ఉగ్రసేనుడు కొడుకు కంసుడు. ఈ ఉగ్రసేనుడికి పుత్రుడై పుట్టినటువంటి కంసుడికి మరి ఎందుకు ఈ దుర్లక్షణం వచ్చిందో ఆ కథ కూడా చెబుతున్నాను విను. పూర్వం ఉగ్రసేనుడికి 3 భార్యలు ఉండేవారు. ఈ 3 భార్యల్లో పెద్ద భార్య ఉగ్రసేనుడికి మొదటి నుంచి ఆవిడ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా సరే ఏదో తండ్రి మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఉగ్రసేనుడిని ఇష్టపడలేదు. చాలా కాలం పాటు ఉగ్రసేనుడు పెళ్ళయ్యాక తపశ్శక్తి సాధిస్తాను, మహిమలు సాధిస్తాను, అంతవరకు నగరంలో జాగ్రత్తగా ఉండమని తన భార్యలకి హెచ్చరించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మధువనంలో తపస్సు చేశాడు. ఈ మధువనం అంత గొప్పది. ధ్రువుడు కూడా అక్కడే తపస్సు చేశాడు, ఉగ్రసేనుడు అక్కడే తపస్సు చేశాడు, లవణాసురుడు అక్కడే తపస్సు చేశాడు, హేమహేమీలు ఆ మధువనంలో తపస్సు చేశారట పూర్వం. అటువంటి వనంలో ఉగ్రసేనుడు తపస్సుకు వెళ్ళాడు. ఆ తపస్సుకు వెళ్ళినప్పుడు మహాభయంకరుడైన కర్కోటక జాతికి చెందిన ఒకనొక రాక్షసుడు ఈ ఉగ్రసేనుడి పెద్ద భార్యని మాయోపాయంతో లొంగ తీసుకున్నాడు. మొదటి నుంచి ఆవిడికి తన భర్త అంటే ఇష్టం లేదు కాబట్టి వాడి వల్ల పడిపోయింది. ఆ రాక్షసుడి మాయతో ఈవిడ సంతానాన్ని పొందింది. వాడు ఈ అక్రమ సంతానం కంసుడంటే. తన భర్త వచ్చేదాకా కడుపులోనే పెట్టుకున్నదట ఆ పిండాన్ని. 100 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు ఉగ్రసేనుడు. ఆయన వచ్చేదాకా గర్భం ధరించింది ఈవిడ. అలాగే గర్భంలో పెట్టుకుని తన భర్తకు అసలు రహస్యం చెప్పి క్షమించమందిట. దైవ సంకల్పం ఇలా ఉందనుకున్నాడు. పుట్టినటువంటి బిడ్డని తన సొంత బిడ్డలాగే పెంచాడు. అయినా తండ్రి లక్షణం ఎక్కడికి పోతుంది? పాపాత్ముడు వాడు రాక్షసుడు. ఉల్లి ఉల్లే మళ్ళీ మళ్ళీ అంచేత ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే మొలకెత్తుతుంది. భోజవంశంలో కాలుష్యం వచ్చింది. రాక్షస మహోదయంలో పుట్టాడు కాబట్టి ఈ భోజకులస్థుడైన కంసుడికి తన తండ్రి ఉగ్రసేనుడి లక్షణం కానీ తల్లి లక్షణం కానీ రాకుండా మాయోపాయంతో తల్లిని లొంగ తీసుకున్న రాక్షసుడు కర్కోటక వంశస్థుడి యొక్క లక్షణమే వచ్చింది. నీ సందేహాన్ని తీర్చాను. ఇక కంసుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అదే లక్షణాలు వస్తూ ఉండడంతో ఆ వంశం వారందరినీ అక్కడి నుంచి కృష్ణుడు తాను రాజయ్యాక తరివి పారేశాట.
చిత్రం అది అనగా చాలా సంతోషం. కంసుడికి ఎందుకు దుర్లక్షణాలు వచ్చాయో నీవు క్లుప్తంగా వివరించి, ఇవన్నీ ఎందుకు క్లుప్తంగా చెబుతారంటే ఇంతకంటే ఇక్కడ అవసరంలా, అసలు ప్రధాన కథ వేరే ఉంది కాబట్టి. ఇక్కడ ఋషులు అడిగారు, కొద్దిగా చెప్పి ఊరుకున్నాడు. వృష్ణి వంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించి ఆ వంశాన్నంతటినీ చాలా పరమ పవిత్రం చేశాడని చెప్పావు. ఆ కాలంలో కూడా జాంబవంతుడు ఉన్నాడని చెప్పావు. ఆ కాలంలోనే శమంతకమణి అనే ఒక గొప్ప మణి వచ్చిందని చెప్పావు. ఆ మణి యొక్క వంశ విశేషాలు మాకు చెప్పమని శౌనకాది మహర్షులు సూతుణ్ణి అడిగారు. అప్పుడు సూతుడు ఆయనకి ఇక్కడ ఈ విశేషం బాగా చెబుతాడు. గాంధారీ చైవ మాద్రీచ వృష్ణి భార్యే బభూవతుః గాంధారీ జనయామాస సుమిత్రం నందవర్ధనం మాద్రీ యుధాయుతం పుత్రం తతో వై దేవమీఢుషం అనమిత్రం శిభించైవ పంచాత్ర కృత లక్షణాగా. ఈ వంశంలో వృష్ణి అని ఒక వీరుడు పుట్టాడు. అతనికి గాంధారి మాద్రి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. గాంధారికి సుమిత్రుడు, మాద్రికి యుధాజిత్తు, దేవమీఢుడు, అనమిత్రుడు, శిబి అని ఐదుగురు కొడుకులు పుట్టారు. అందులో అనమిత్రుడికి నిఘ్నుడు అనేవాడు పుట్టాడు. అదిగో అతనికి పుట్టినటువంటి వాళ్ళు ఇద్దరు కొడుకులు, సత్రాజిత్తు, ప్రసేనజిత్తు. జిత్ అంటే జయించినవాడు. సత్రాజిత్తు అంత మహాసైన్యాన్ని తన ఒంటి బలంతో జయించగలిగేవాడు కాబట్టి వాడికి ప్రసేనజిత్ అని పేరు వచ్చింది. ఈ ఇద్దరిలో సత్రాజిత్ అనేటటువంటి వాడు వృష్ణి వంశంలో పెద్దవాడు. ముందే చెప్పాం మనకి యాదవ వంశం ఎప్పుడో బ్రాంచెస్ శాఖోపశాఖలు, అందులో వృష్ణి అనే ఒక వీరుడి యొక్క వంశంలో పుట్టినవాడు వీడు. ఇతడి కాలంలో యాదవులకి ఇతనికి కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చాయి. యాదవులందరూ కృష్ణుడి యొక్క అడుగుజాడలు రావడం వల్ల మంచి ఐశ్వర్యం పొందారు. సత్రాజిత్తుకి కొంచెం అంత ఐశ్వర్యం ఉండేది కాదు. వాడు పెంకుటింట్లో ఉండేవాళ్ళట, తక్కిన వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు. వాడి కాలం ఉంది, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు. అయితే వీడికి ఈర్ష్య కలిగింది. ఈర్ష్యలో మామూలు సామాన్యులకు ఉండే దౌర్భాగ్యపు ఈర్ష్య కాదు. అవతలవాడిని చంపేసి సంపాదిద్దాం లేకపోతే మోసం చేసి సంపాదిద్దామని కాకుండా, శ్రీ మహావిష్ణువు అంశ కృష్ణుడిలో ఉందట, కృష్ణుడి వల్ల యాదవులు ఐశ్వర్యవంతులయ్యారట, అంతటి ఐశ్వర్యం పొందాలంటే సూర్యుడి యొక్క ఉపాసన చెయ్యాలి అనిపించింది సత్రాజిత్తుకి. వెంటనే నారదుణ్ణి అడిగాడు. సూర్యుణ్ణి కేవలం సంవత్సర కాలంలో ప్రసన్నం చేసుకునే మార్గం ఉందా? ఏళ్ల తరబడి నేను తపస్సు చేయలేను, ఉపవాసాలు చేయమంటే అసలే నా వల్ల కాదు, నా గ్యాస్ ట్రబుల్, పొద్దున్నది సాయంకాలం దాకా తిండి లేకుండా వాడు చెప్పాడు బాబు ముందే మొహమాట లేకుండా. నన్ను అడిగారులేండి మన పాదయాత్రకు వచ్చేవాళ్ళు, గురుగారండి కొంచెం మేము పొద్దున్నే ఓ వాయి ఇడ్లీ పడకపోతే కదలలేమండి, ఏం మొహమాటలో ఒకటి తినమన్నాం, ఏం చేస్తాం, కలిప్రభావం ఇది, మనం ఎక్కడ నడుస్తాం అని చేత ఆయన కూడా శమంతకమణిని పొందబోయే ముందు సత్రాజిత్తు నారదుని మొహమాట లేకుండా అడిగాడు. నేనేమో అనారోగ్యవంతుణ్ణి, ఎక్కువ ఉపవాసాలు చేయలేను, తేలికగా ఏడాదిలో తిండి తిని ఉపాసన చేసే మార్గం ఉందా అని. అప్పుడు ఆయన సూర్యనారాయణ మంత్రం చాలా తేలికైంది, ఎక్కువసేపు తిండి తినకుండా ఉండక్కర్లా, తెల్లవారుజామున 5 దగ్గర నుంచి 7 వరకు ఆ 2 మాత్రం ఉపవాసం ఉండి ఉదయించే సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నేనిచ్చే మంత్రాన్ని ఉపాసన చెయ్యి, ఏడాది పాటు ఇలా నిత్యం రెగ్యులర్గా మాత్రం చెయ్యి చాలు, ఈ సంవత్సరం అటు సూర్యుడు ఇటు పొడిచినా తుఫాన్ వచ్చినా ఇంకే ఏది జరిగినా సరే ఈ సంవత్సర కాలం సూర్యోపాసన చెయ్యి, నువ్వు ఏది లెక్క చేయకన్నట్ట. అలాగేనన్నాడు, ఒక గొప్ప మంత్రాన్ని, సూర్య మంత్రాన్ని ఇచ్చాట. బ్రహ్మ విష్ణు శివాత్మకం సూర్యనారాయణం వందే నిత్యం హంసస్వరూపిణం అనే శ్లోకంతో కూడిన బీజాక్షరం. బీజాక్షరం ఉచ్చరించకూడదు కాబట్టి ఉచ్చరించం. ఈ శ్లోకానికి అనుసంధానం చేస్తూ సరిగ్గా తెల్లవారుజామున 5-7 చేయమన్నాడు. వెంటనే ఈయన ఉపాసన మొదలుపెట్టాడు. ఆదివారం మొదలుపెట్టాలి. అలా ఉపాసన మొదలుపెట్టి భానువారం అంటారు కాబట్టి ద్వారకానగరం సముద్ర మధ్యలో ఉంది. ఆ సముద్ర మధ్యంలో సముద్ర స్నానం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, 5 ఈ మంత్రం ఆ సముద్రంలో పీకలోతు నోట్లో నిలబడి జపం చేస్తూ 7 పూర్తి చేసుకుని మళ్ళీ స్నానం చేసి ఇంటికి వచ్చేసేవాడు. ఎంత
ఎంత రాక్షసంగా చేశాడంటే ఈ ఏడాది కూడా ఘోరంగా వర్షాలు వచ్చినా చలికి అలాగే తట్టుకున్నాడు. ఎండ నిప్పులు తిరిగినప్పుడు మంచు పడుతున్నా ఏ ఋతువుని లెక్క చేయలేదట. 365.5 రోజుల పాటు కఠోర దీక్షతో తపస్సు చేశాడు. చిట్ట చివరికి సూర్యనారాయణుడు ప్రసన్నుడయ్యాడు. ఎదురుగుండా తన దివ్య రూపంతో ప్రత్యక్షమవగానే ఆనందంతో పొంగిపోయాడట. ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణ వేద పారాయణ తేనమోస్తు అని భక్తితో నమస్కారాన్ని సమర్పించాడు. నాయన, ఏ దేవతలు అడిగినా ఇవ్వలేదు, ఎవరో ఎందుకు, నా సూర్యవంశస్థులలో గొప్పవాడైన ఇక్ష్వాకు లాంటి రాజులు అడిగితే కూడా ఇవ్వాల. ఈ ఏడాది నీ దీక్షతో మెచ్చుకున్నావు, ఎవరైనా ఒక దీక్షని పట్టుకుంటే అది వదలకుండా ఉంటే వాళ్ళని నేను వదలను అన్నట్టు భగవంతుడు. ఒకసారి ఒక దీక్ష పుచ్చుకుంటే ప్రాణం పోయినా జీవితాంతో అది నిలబెట్టాలి. ఇది ఇప్పుడు మన కృష్ణ గారు వాళ్ళు చేసే శుక్రవారం దీక్షలాగా కఠోరం. ఇంకా శుక్రవారం వస్తే ఇంకా ప్రాణం పోయినా బయట ఎందినం, మేము ఇలాగే ఉంటాం, ఆ ఎర్రబట్టలు కడతాం, అమ్మని పూజిస్తాం. ఈ పూట ఈ నియమాలంటే ఈ నియమాలను కొన్ని పెట్టుకున్నారు, అది నియమం అన్నమాట. ఆ కఠోర నియమం ఇటు సూర్యుడు అట్టు పొడిచినా మానరు. అలా ఏదో ఒక నియమాన్ని తన జీవితంలో పెట్టుకున్నవాడు కోటి కోట యజ్ఞాల ఫలితం పొందుతాడు. ఈయన సంవత్సర కాలం అదే నియమంతో చేసినందుకే సూర్యుడు మెచ్చుకొని నేను నా పుత్రులకు కూడా ఇవ్వని శమంతకమణి నీకు ఇస్తున్నాను, రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుందన్నట్ట. 8 బారువుల బంగారం అంటే దాదాపు ఒక మామిడికాయ అంత బంగారం. రోజు మామిడికాయ అంత బంగారం అంటే ఆలోచించండి, ఈ మాత్రం సైజు. అటువంటి బంగారం వచ్చి పడిపోతుంది, నువ్వు నిద్ర లేచిలేవు కానీ నేను తలగడ కింద ప్రత్యక్షం అన్నాడు. అంటే సంవత్సరం తిరిగేసరికి ఆయనకి ఎటువంటి బంగారం వస్తుంది, ఆయనే ఉంటే నేను మా అమ్మవారికి రోజుకు కిరీటం చేయించేద్దును, కనపడకుండా పోయాడు. ఏం చేస్తాం, చేసుకున్న వారికి చేసుకున్నంత. సరే పాపం ఆయన ఆ మణి నమస్కారం సూర్యుడు చేయగానే ఇవ్వగానే నమస్కారం చేసుకుని పుచ్చుకుని నెత్తి మీద పెట్టుకున్నట్ట. పవిత్రం అది, ఎక్కడ కింద పెట్టకూడదు, శిరస్సు మీద పెట్టుకుని భక్తితో ఇంటికి వస్తున్నాడు. అతని శరీరం నుంచి వచ్చేసిందిట కాంతి శమంతకమని అంటే ఒక సూర్యకాంతితో వెలిగిపోతుంది. ఆ కాంతికి యాదవులు తట్టుకోలేక వణికిపోతూ పరుగు పరుగున ద్వారకానగరంలో సుధర్మా సభలో సింహాసనం దగ్గర ఉన్నటువంటి మరొక పరమాత్ముడు వెలిగిపోతున్నవాడు కృష్ణుడి దగ్గరికి వచ్చేశారట. నారాయణ దామోదర నీరజ దళ నేత్ర కృష్ణ నిఖిలేశ గదాధారణ యోగి వరేణ్య నమస్కారము. ఓ పద్మ పత్ర నేత్ర నారాయణ దామోదర కృష్ణ సమస్త ప్రాణులకి అధిపతివి నీకు నమస్కారం. ఇవాళ ఒక తమాషా చూశాం, ఉదయం 7:30 దాటిన తర్వాత సముద్రం నుంచి ఒక దివ్యకాంతితో ఉన్న పురుషుడొకడు ద్వారకా నగరంలోకి అడుగు పెట్టారు. నువ్వు సామాన్యుడివి కాదు, నీ దర్శనానికి మహాత్ములు రావడం మేము చూశాం. దివిజాధీశ్వరులెచ్చగింతురు కదా దేవేశ నింజోడ యాదవ వంశం పునగూఢమూర్తి విజగత్రానుండవీసుండవు. దేవతలు ఇంద్రాదులు నీ దర్శనం చేసుకోవాలని నిత్యం వస్తూ ఉంటారు. ఓ దేవేశ్వర, యాదవ వంశంలో రహస్యంగా కనపడుతున్న శ్రీమన్నారాయణుడివి నీవు. అగ్ని మూసిపెట్టబడినటువంటి కుండలో ఉంటే పైకి కనపడినట్టుగా ఈ యాదవ శరీరం అనే ఒక శరీరంలో అంతటి పరమాత్మవి మాకు ఎక్కువ తేజస్సు కనపడకుండా ఉండడం కోసం రహస్యంగా ఒదిగి కనపడుతున్నావు. అప్పుడప్పుడు నీ మహిమలు చూపిస్తూ ఉంటావు. నిజానికి నువ్వు జగన్నాయకుడివి, జగత్ విశ్వ వ్యాపకుడివి. అందుకే సమస్త దేవతలు, త్రిమూర్తులు, అఖరికి సూర్యుడు కూడా వస్తూ ఉంటాడు. బహుశా నిన్ను అలాగే ఇవాళ దర్శనం చేసుకోవడానికి ఎవరన్నా వస్తున్నారేమోనని మా అనుమానం. ఆ వచ్చేవాడు రవియో నీ రజగర్భుడో ఒకడు చారం వచ్చే యోగేశ్వర సూర్యుడు బ్రహ్మదేవుడు మరొకడు నీ దర్శనానికి వస్తున్నాడు స్వామి అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు రవ్వాడట. నవ్వి మీలాంటి వాడే, నిన్న మొన్నటిదాకా మనతో కొంచెం వైరం వహించి మనమిచ్చే భవనాలు మాని సొంతింట్లో పెంకుటింట్లో ఉంటున్నవాడే, ఐశ్వర్య వ్యామోహంతో సూర్యుణ్ణి ఆరాధించాడు. సూర్య భగవానుడిచ్చిన శమంతకాన్ని శిరస్సు మీద ధరించటం వల్ల అతడు సూర్యకాంతితో వెలిగిపోతున్నాడు అని వాళ్ళందరికీ నచ్చ చెప్పి భయాన్ని తొలగించి ఆ తర్వాత ఏం చేశాట, సత్రాజిత్తుకి ఘన సన్మానం ఏర్పాటు చేయండి అన్నట్టు. గొప్ప పని చేసినప్పుడు తమ ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు సన్మానం చేయాలి? కృష్ణుడు అంతటి వాడు సన్మానం చేస్తాడంటే మరి మాట్లాడి పొంగిపోయాడు. సత్రాజిత్ వచ్చాట, ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, ఈ మధ్యకాలంలో ఇలాంటి ఉపాసన ఎవరూ చేయలేదయ్యా, సూర్యుడిని మెప్పించి వాడు మడి పొందేవట, రోజు 8 బారోలు బంగారం వస్తుందట, సంతోషం. మనలో మన మాట, రత్నహారీతు పార్థివ, అది ఇక్కడ చెప్పిన శ్లోకం. అంటే మహారాజులు ఎప్పుడూ మంచి రత్నాలు పొందాలని కోరుకుంటారు. మనందరికీ కంస మహారాజు గారి తండ్రి ఉగ్రసేనుడే రాజు. నేను కంసుణ్ణి చంపి ఉగ్రసేనుండే రాజును చేశా, మా యాదవులకి రాజ్యార్హత లేదు కాబట్టి. అటువంటి ఆ ఉగ్రసేనుడి దగ్గర ఈ మణి ఉండడం న్యాయం. ఇంత గొప్ప మణి నీ దగ్గర ఉంటే నీకో నీ తమ్ముడికో ఇంకోళ్ళకో ఎప్పుడు ఒకప్పుడు గండం తప్పదు. నా మాట విని ఎందుకు వచ్చిందయ్యా, మణి ఇక్కడ పెట్టి బంగారం పట్టుకుపో అన్నట్ట. హాయ్ కృష్ణ, ఇదే నీ సన్మానం రహస్యం? ఏదో పిలిచి సన్మానం చేస్తున్నావంటే నేను ఆనందపడ్డాను. ఇంత కుట్ర ఉందా, ఈ మణిని నువ్వు అడుగుతావా, చీ ఇవ్వను పొమ్మన్నట్ట. పేరు విర్రాడు. కృష్ణుడు ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోరా, జగన్నాయకుడు ఆయనకి తెలుసు. ఈ మణిని ఈర్ష్యతో ఆయన ఉపాసన చేసి సంపాదించాడు. ఒకళ్ళ మీద ఈర్ష్యతో నాకు సంపద రావాలని కోరుకుంటే దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి గండం ఉంటుంది. పైగా ఆయనకి తెలుసు భవిష్యత్ ఏమిటో. అందుకనే మణేమో ఉగ్రసేనుడి దగ్గర పెట్టుకో, నీకు కావాల్సింది బంగారమే, మణి ఎక్కడుంటేనే పట్టుకుపెళ్ళి అన్నట్టు. వెనకటికి మీ అందరూ ఈ మధ్యకాలంలో గుర్తించారో లేదో తెలియదుగా, నాళం కృష్ణారావు గారు అని ఒక గొప్ప కవి ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి చాలా, ఆవిడ కూడా కవయిత్రి, ఊటుకూరి లక్ష్మీకాంతం అని. నాళం కృష్ణారావు గారి కవిత్వం చాలా తేలిక భాషలో రాసేవాడు ఆయన. ఆటవెలది, తేటగీతి పద్యాలు, మధుర కవి అని ఆయనకి బిరుదు ఇచ్చారు అప్పట్లో ఆయన కవిత్వానికి. ఆయన మీగడ తరకలోని పుస్తకం రాశాడు, ఎప్పుడన్నా మీకు గుర్తుంటే చదవండి. అందులో చాలా గొప్ప కథ అది, ఊరి వెలుపల్ల పాడుకోనేరు చెంత. ఇది ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుందా? ఇది భాష అంటే, కవిత్వం అంటే అలా ఉండాలి. మనుచులెవ్వరు మసలని మారుమూల గొట్ట చాటున లోతైన గోయి త్రవ్వి పసిడిదాచెన్ను పిసినారి ముసలి ఒకడు. ఒక గొప్ప కథ అన్నమాట ఇది. ఓ ముసలాడు బాగా లోభి, తెగ సంపాదించి తన డబ్బంతా ఓ బంగారం మూట తయారు చేశాట. ఈ బంగారం ఇంట్లో ఉంటే పెళ్ళామో ఖర్చు పెడుతుందో, నగలు చేయమంటుందో, పిల్లలు అపహరిస్తారో, ఎవడన్నా దానం చేయమంటాడో అని భయపడి ఈ బంగారాన్ని 2-3 బస్తాల్లో మూట కట్టి ఊరవతలకు వెళ్ళి మనుషులెవరూ తిరగని మారుమూల ఒక గొయ్యి తవ్వి అక్కడ ఆ గోతిలో దాచేవాట. అయితే బంగారం వ్యామోహం కదా, రోజు రహస్యంగా పొద్దున్నే చీకట్లో వెళ్ళో, సాయంకాలం చీకట్లోనే వెళ్ళో, ఒకసారి గొయ్యి తవ్వి ఆ బంగారం ఉందని మళ్ళీ చూసి మూసేసుకు వచ్చేవాట. పాప వెర్రాడు వీడు రోజు అక్కడికే వెళ్ళి గొయ్యి తవ్వి ఏదో చూస్తున్నాడు అని దొంగాడు కనిపెట్టాడు. ఇది కూడా వచ్చి చూశాడు. వీడు వెళ్ళగానే గొయ్యి తవ్వితే ఏకంగా బస్తాలకు బస్తాలు బంగారం అక్కడ తవ్వి పట్టుకుపోయాడు. ఆ మర్నాడు మళ్ళీ వచ్చి వీడు గొయ్యి తవ్వితే గొయ్యిలో ఉంది నమోహం ఏమీ లేదు. ఇంకా వీడు నెత్తి బాధేసుకుని బాబోయ్ బాబోయ్ అని పిచ్చెక్కి చచ్చిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే జనాలు బోగుపడ్డారు. ఏమిట్రంటే పోయిందో అయిపోయిందో అని ఏడుస్తున్నట్ట. పోయిందంటే ఎవరు, మీ ఆవిడ అన్నారట. ఆవిడిపోతే నాకు బెంగేముంది, దిక్కుమాలింది, రూపాయి కలిసి వచ్చేది, నా బంగారం పోయింది బాబోయ్ అని జరిగిందంతా చెప్పాట. అంతా విని ఓ తెలివైన వాడు సలహా ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు తినవు, ఇతరులకు ఇవ్వవు, ఎలాగో రోజు అక్కడ చూసుకోవడం తప్ప ఏం చేయవు గోతిలో. ఇప్పుడైనను మిల్చినదేమి కల్లదు, పసిడి కళ్ళ చోట ఒక పెద్ద బండపాతి కాంచుచుండుము నిత్యంబు కాంక్ష తీరా. ఇప్పుడు మాత్రం మిగిలిపోయింది ఏముందయ్యా, ఆ బంగారం ఉన్న చోట బండపాతి. రోజు అదే బంగారం చూడు, ఎలాగో చూసేది, బంగారం అయినా బండైనా మొత్తం చూసుకోవడం తప్ప ఏం చేయవు కదా అని. ఇది చాలా గొప్ప కావ్యం, నాకు చాలా ఇష్టమైన పుస్తకం. ఎందుకు చెప్పారు ఇది, సరదాగా చెప్పారా? కాదు. అక్కడ బంగారం చూసుకోవడం ఎంతో, బండ చూసుకోవడం ఎంతో, చూసుకునేవాడు ఖర్చు పెట్టిన వాడికి. కృష్ణుడు గొప్ప సలహా ఏమిచ్చాడంటే, నీకు మణి వల్ల వేరే ఉపయోగం లేదు, ఆ బంగారమే కావాలి. నీ దగ్గరున్న ఆ బంగారమే, మా దగ్గరున్న ఆ బంగారం నువ్వు పట్టుకెడతావు. కానీ మణి ఎక్కడుండేది, ఇక్కడ ఉంటుంది, లాకర్లో ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఉంటే సేఫ్టీ. కాబట్టి రాజుగారి దగ్గర ఉంటే నీ ప్రాణానికి ప్రమాదం ఉండదు, నీకు శుభం. అంచేది ఇక్కడ చూసుకో నీ మణి, నీకు కావలసింది మణి పెట్టే బంగారం, అది పట్టుకుపో అని ఇంత గొప్ప సలహా ఇస్తే పిచ్చిపీనుగా. చాలా గొప్ప మాట అన్నట్ట. కృష్ణుడు కుతంత్రాలతో నన్ను మోసం చేసిన మణి తూపోదాం అనుకుంటున్నాడు. ఈ మణి పోతే ఏమిటి, రాజుగారు అంటే నాకేం లెక్క అని అహంకరించి పొమ్మన్నాడు. అమ్మణి యాదవ విభునకు ఎమ్మని హరి అడుగా ఆతడీక ధనేచ్చం పొమ్మని పలికెను మీదట ఇమ్మణి ఈకున్న హరికి ఏ మగునను. ఆ మణి యాదవ మహారాజు గారికి ఎమ్మమని భావిని దృష్టిలో పెట్టుకుని కృష్ణుడు అడిగితే ధనేచ్ఛతో ఇవ్వను పొమ్మన్నాడు, ఇవ్వకపోతే ఏమవుతుందని. ఇది జరిగింది కొద్ది రోజులకి. హృది కృత్వాతు బహుశో మణింతం అభియాచితం శమంతకం ప్రసేనస్య మణిరత్నమనుత్తమం. నేను ఓ సినిమా డైరెక్టర్ మణిరత్నం అని ఉన్నాడు, ఈ మణిరత్నం పేరు ఎక్కడ పెట్టుకున్నాడో వీడు దొంపదేగా అనుకున్నాను. ఈ పుస్తకంలో సుందరకాండలో ఈ మణిరత్నం అనే పేరు చీటికి మటికి వాడతారు. మణులు అన్న రత్నం అన్న అర్థం ఒకటే, మరి మణిరత్నం అని ఎందుకు వాడతాడు? రత్న శబ్దానికి శ్రేష్టము అని అర్థం. మణిరత్నము అంటే మణుల లోకంలో గొప్ప మణి అని అర్థం, అదన్నమాట మణిరత్నం. ఇక్కడ చూడండి, ప్రచేనస్య మణిరత్నం అనుత్తమం, ఉత్తమోత్తమైన ఆ మణులలో గొప్ప మణిని ఓనాడు ప్రసేనుడు అనేవాడు వాళ్ళ అన్నగారిని అడిగాడట. ఈ సత్రాజిత్తు కృష్ణుడికి నేను మణినివ్వనని కరాఖండిగా తెగేసి చెప్పేసి మళ్ళీ దాని సేఫ్టీ కోసం ఏం చేసేవట, ఒక పెద్ద పోషాణం చేసి ఆ పోషాణం లోపల పెట్టి మళ్ళీ ఆ పోషాణానికి తాళం వేసి ఆ తాళం వేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవడన్నా వస్తాడేమో అని రోజు దాని మీదే పరుగేసి పడుకునేవాడు. వాడి కర్మ కాలిపోయింది, దానికి కాపలా కాసుకోవడం. ఇంకది అదో బెంగ రోజు ఎవడెత్తుకుపోతాడు అని కుక్క కాపలా కాయటం. మన విచిత్రమైనటువంటి కథల్లో ఇదోటి అనమాట. ఇంకా రోజు రాత్రిపూట ఎవడన్నా తలుపు తిడితే భయం వేసి ఎవరండం 100 సార్లు. కృష్ణుడి మీద అనుమానం అక్కడ ఉంది, రోజు ఎవడొచ్చినా కృష్ణుడు ఎత్తుకుపోతాడేమో అని భయం. ఇలా ఉండగా వాళ్ళ తమ్ముడు ప్రసేనుడు వచ్చి, అన్నయ్య అన్నయ్య రోజు ఎందుకు వచ్చింది ఈ బాధ, మధ్య మధ్యలో సరదాగా నేను మెళ్ళ వేసుకుపోతూ ఉంటాను, 2-3 రోజులైనా నీకు కంటి మీద నిద్ర ఉంటుంది అన్నట్ట. లేదురో కృష్ణుడిని నమ్మకూడదంటే నీకేం పర్వాలా, డూప్లికేట్ రత్నం వాడు చేసేసి పోషాణలో పెట్టి అసలు మణిని ఇలా రుద్రాక్ష పోసుకొచ్చినట్టుగా ఒక మణిలో పెట్టేసి నాకు దండ వేసిచ్చి దీన్ని మెళ్ళలో వేసుకుని నేను రాత్రిపూట వేటకు పోతూ ఉంటాను అన్నట్ట. డబ్బుని కాపలా కాసుకోవడానికి రకరకాల మార్గాలు రండి. సరే ఈయన అలాగేనన్నాడు, ఒక మంచి నగలో తయారు చేయించాడు, ఇది మెళ్ళలో వేసుకుని ఒకనాడు వేటకి వెళ్ళాడట ఈ ప్రసేన జిత్తు. వేట అనేది సప్త వ్యసనాలలో భయంకరమైన వ్యసనం. ఆ 7 వ్యసనాలలో మొట్టమొదటిది వెల్లది, వేశ్యాగమనం, ద్యోతంబు, తర్వాత జోదం, పానంబు, వెర్రితాగుడు. వీటికి కూడా నియమాలు ఉన్నాయి. ఒక నియమబద్ధంగా చేసింది ఏది దోషం కాదు. ఈ పిచ్చపీనుగులకి 24 గంటలు పొద్దున సాయంకాలం దాకా ఆడడం, పొద్దున సాయంకాలం దాకా తాగడం, ఇవన్నీ వ్యసనాలు అన్నమాట. స్థాయి దాటితే ఏదైనా వ్యసనమే కదా, తిండి కూడా వ్యసనమే. ఎక్కువ తినడం మొదలెట్టామనుకోండి, తిండి కూడా ఒక వ్యసనమే, టీలు తాగడం కూడా ఒక దుర్వ్యసనమే. అందుకే వ్యసనము అంటే ఎక్కువైపోయినది అని అర్థం. అటువంటి వాటిల్లో 7 ప్రమాదం. ఆ ప్రమాదాల్లో మొదటిది వేశ్య, 2 ద్యోతం, 3వది తాగుడు, ఆ తర్వాత వేట 4వది. వేటాడి జంతువులు చంపడం కూడా ఒక భయంకర వ్యసనమే. తర్వాత మాట ప్రల్లదనం, ఊ కటుగా అస్తమాటు నోరు తూలేయటం. ఆపై అర్థదూషణము, డబ్బుని ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి, అనవసరమైన చోట పెట్టకూడదు. కొంతమంది పిచ్చవాటికి ఖర్చు పెడతారు, పెట్టవలసిన చోట పెట్టరు. ఇది కూడా అర్థదోషణం అనేది సప్త వ్యసనాలలో ఒకటట. ఇటువంటి వ్యసనాలలో వేటకి గురైనటువంటి ఈ ప్రసేనుడు తన మెడలో దండ వేసుకుని బయలుదేరాడు. అడరెడు వేడక కంఠమున అమ్మని దాల్చి ప్రసేనుడొక్కనాడు అడవికి ఘోర వన్య మృగయారతినేగగా. వేటాడడానికి మంచి హుషారుతో ఒకనాడు ఆ మణిని మెడలో వేసుకొని బయలుదేరాడు ప్రసేన చిత్. గుర్రం మీద పెడుతూ ఉంటే దారిలో కేకారణ్యంలో రాత్రిపూట జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటటువంటి జంతువులలో మహాభయంకరమైన జంతువు సింహం. దానికి హరి అని పేరు, మృగరాజు అని పేరు. ఆ సింహం విజృంభించింది, ఈయన మీదకి దూకింది. అందులో మెడలో మంచి మెరుస్తూ కనపడిందేమో మణి, అదేదో గొప్ప జంతువు అనుకుందిట. లాగి వాడిని గోపు మీదకి ఒకటి ఈడ్చి పారేసింది. వీరుడే హఠాత్తుగా దాడి చేసిన సింహం నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఆ దెబ్బకి చచ్చి కింద పడిపోయాడు. వెంటనే ఆ మణి ఈడ్చుకుంటూ పోయి పీక్కుంటూ ఉందిట. అక్కడికి వచ్చాడు సమయానికి భల్లూకేశ్వరుడు జాంబవంతుడు. ఎప్పటి వాడు, వాడు సీనియర్ మోస్ట్ వాడు, తాతల కాలం నాటి వాడు. వాడు చిరంజీవులలో అతడు ఒకడు. కొరత యుగంలో భూమి కంటే 3 డేస్ ముందు పుట్టేట్టు వాడు. అతని గురించి చాలా గొప్ప గొప్ప విశేషాలు మన పురాణాల్లో చెప్పారు. సముద్రం దాటే ముందు వానరులంతాను మేము దాటుతాం, 10, 20 దాటుతాం, 30 దాటుతాం అని 100 యోజనాలు ఉన్న సముద్రం దాటాలనుకుంటే పాపం జాంబవంతుడు అంటాడు, భూమి కంటే 3 రోజులు ముందు పుట్టిన వాడిని బ్రహ్మ యొక్క సంకల్పం వల్ల ముక్కులోంచి పుట్టా. భూమి చుట్టూ యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతిరోజు 3 సార్లు ప్రదక్షిణ చేసేవాట. మనం గుళ్ళో ప్రదక్షిణ చేసినట్టుగా భూమి చుట్టూ 3 డేస్ అంతటి వీరుడు. ఏం చేయను, ఇప్పుడు రిటైర్ అయ్యాను నేను, కాలోహి దురతిక్రమ. ఇప్పుడు 100 యోజనాలు దాటేటప్పుడు కొద్ది లిప్త తేడా వస్తుంది, అంచేత నేను వెళ్ళి సముద్రంలో కొంచెం ముందు పడిపోతానేమో, అలిసిపోతానేమో అని బెంగ అన్నట్ట ఆయన. అంతటి వీరుడు జాంబవంతుడంటే. రిటైర్ అయినా శరీరంలో పటుత్వం ఏం తగ్గలే ఆయనకి. కొంతమంది అలా ఉంటూ ఉంటారు మహావీరుడు. అటువంటి జాంబవంతుడు ఆ సింహం దగ్గరకు వచ్చి, ప్రసేనుడు లాంటి వీరుడు ఒక్క దెబ్బ కొట్టి చంపగలిగిన సింహాన్ని 2 కాళ్ళు ముందు కాళ్ళు ఇలా ఎత్తి పట్టుకుని గిర్రం తిప్పి నేలనేసుకొని చంపేసేట వాడు. ఇది ద్వాపర యుగంలో జరిగింది. అప్పటికి ద్వాపర్ అంతటి వీరుడు వాడు చంపి ఆ మణిని చూశాడు. ఇదేదో ప్రభావం కలిగిందని కనిపెట్టాడు. ఆ మణిని తీసుకొచ్చాడు. వాడికి ఆ మధ్యన అడవిలో తిరుగుతుంటే చిన్నపిల్ల దొరికిందిట. ఆ చిన్నపిల్లని తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ ఉయ్యాలకి పైన ఇలా రుద్రాక్ష పోసి తగిలించినట్టు తగిలించాడు. వెలుతురుగా ఉంటుందని కొండగుహలో ట్యూబ్లో ఇట్లు పెడితే కరెంట్ రేట్ పెరిగిపోతుంది కదా, ఖర్చు ఎక్కువైపోతుంది. మణి అయితే ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది, 50 పైసా ఖర్చు ఉండదు. హాయిగా అలాంటి మణులు మనకు కూడా దొరికితే పోండి, బిల్డింగ్ అంతా పెట్టేసుకుంది దర్జే. 2 లాభాలు, బంగారానికి బంగారం, కరెంట్ ఖర్చు కలిసి. పైగా ఇంకోటి ఆర్పేయాలంటే స్విచ్ లెక్కర్లా, పైన ఏదైనా గొట్లో వేసేస్తే చాలు. అందుకని ఇన్ని రకాల ప్రయోజనములున్న మణిని ఆ ఉయ్యాలకు వెళ్లాడదీశాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, అందాల కూతురు. చిత్రం ఏమిటో తెలియదు. తండ్రి వికృతంగా ఉంటే పిల్లలు మాత్రం మంచి సుందరంగా ఉంటారు. ఈ జాంబవంతుడు కూతురు భూలోక సుందరట, అప్సరస. ఆ రంభ అప్సరసలని కూడా తనదన్ని అంత అందంగా ఉంటూ ఉంటుందిట. ఆ మధ్యన ఒక ఆయన వచ్చాడండి, మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి అని. మీ అమ్మాయి ఎలా ఉంటుందని అడిగా. నాలాగే ఉంటుందన్నాడు. నీలో ఉంటే చచ్చిన ఇంకో 2 గంటలు చూడ్డాయ్య బాబు, ఇంకెప్పుడు అలా చెప్పకో, వాళ్ళ అమ్మ పోలికని చెప్పి నేను పూనుకోవడం. ఆయన దృష్టిలో తను అందగాడని, మనకు కనపడాలి అందంగా. ఆయన అన్న ఆయన పొగుడుకుంటే కాదు, నేను అందగాడిన నేను అనుకుంటే ఉపయోగం ఉంది, మీరు ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. అంచేత తండ్రి ఎప్పుడు అలా అనకూడదు. జాంబవంతుడికి ముచ్చటగాను మా అమ్మాయి నా పోలిక అంటాడు, కానీ నిజానికి ఆయన పోలికలో ఉంటే 2 గంటలు మానవుడు ఎవడో పెళ్లి చేసుకోడు. ఆవిడ ఖచ్చితంగా హరిణి హేమ రంభ గృతాచీ తిరస్కృత అన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. స్వర్గంలో గొప్ప అందగత్యలలో హరిణి హేమ రంభ గృతాచి ఈ 4 పేరు. చాలా అందంగా బంగారం రంగులో ఉంటారట. వాళ్ళని కూడా తిరస్కరించేంత సుందరీ మణి ఆవిడ. అటువంటి జాంబవతిని, అమ్మాయి ఈ మణి అప్పుడప్పుడు చూస్తూ ఉండి ఎవరన్నా వచ్చి ఎత్తుకుపోతారేమో విలువైంది, జాగ్రత్త సుమా అని హెచ్చరించాటీన. ఈలోపు ఇక్కడ మాత్రం ఈ పురాణంలో మనకి వినాయక చవితి కథ ఏమి ఉండదు, ఎందుకంటే అది స్కాంద పురాణంలో కథ. అక్కడికి వచ్చేది డీటెయిల్స్ ఇస్తాడు, ఇక్కడ అంత అవసరం లేదు. కాబట్టి మత్స్య పురాణంలో ఇది వృష్టి వంశ కథనం కాబట్టి కొన్ని విషయాలే ఉంటాయి ఇక్కడ, ఇక్కడ లేనివి మళ్ళీ తక్కిన పురాణాల్లో వస్తాయి. ఈలోపు సత్రాజిత్ ఏం చేశాడు అక్కడ, నా సోదరుడు మణి వేసుకుని వెళ్ళాడు, వాడు 3 డేస్ అయింది, 4 డేస్ అయింది, 5 డేస్ అయింది, ఆఖరికి 1 వీక్ అయ్యింది. నేను వెతికి వెతికి వీక్ అయిపోయాను తప్ప వీక్ డేస్గా వాడు రావటంలా, ఏదో జరిగింది. గోవిందో నచతం లేభే శక్తో పిన్న జకారతం. ఇదంతా గోవిందుడి కుట్ర. కృష్ణుడు చెప్పేశాడు డైరెక్ట్గా, ప్రజలందరితో చెప్పాట, కృష్ణుడు నన్ను మోసం చేశాడు, నన్ను మణి అడిగాడు, ఇవ్వనన్నాను, మా తమ్ముడిని చంపేసేనా ఉండాలి, ఇంకేదో చేసి ఉండాలి, మణి ఎత్తుకుపోయాడు, ఇదంతా కృష్ణుడే చేశాడు. మణికంఠం పున్నదాల్చి మణికంఠం పున్నదాల్చి నేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వదిల్చినాడు హరికి మర్యాద లేదంచు దోషణములు చేయగా వాణి దూషణము కంసద్ధోసి ఆలిల్చి ఏ వ్రణములు నాయడలేదు ఏ వ్రణములు నాయడలేదు నిందగలిగల్ వారిల్చుట ఏ రీతియో ఓ మణికంఠంలో ధరించి మా వాడు అడవిలో వేటాడడానికి పోయాడు మా తమ్ముడు. ఆ మణి కోసం ఈ కృష్ణుడు ఎక్కడో కాపుగా అన్యాయంగా చంపేశాడు. ఇంకెంతకంటే సందేహం లేదు. లేకపోతే ఎన్నాళ్ళైనా నా తమ్ముడు రాడా? కనీసం వాడి జాడలేదు. ఏమైపోయాడో తెలియదు. ఇదంతా కృష్ణుడి కుట్ర అని అభాండం వేయగా ఆ దూషణం విన్నాడు కృష్ణుడు. అందరూ వచ్చి చెప్పారు, కృష్ణ చూసావా నీ మీద ఇలా అభాండాలు వేస్తున్నాడని. కృష్ణుడు అంతటి వాడు విని ఏం చేస్తాం, ఏ వ్రణమున్ రాయడలేదు, ఇంత తప్పు ఎరగను నేను, అయినా అభాండం వచ్చి పడింది. ఇదే కాలప్రభావం. భగవంతుడికైనా కష్టం వస్తుంది అనుకుని అయితే ఈ కష్టం నుంచి బయటపడ్డం ఎలాగా? అయ్యో దానంతా అదే పోతుందిలే అని కాకుండా పురుష ప్రయత్నం చెయ్యాలి. పౌరుషం అంటారు దాని. వెంటనే ఈ నిందని తొలగించుకోవాలి. యాదవ వీరులారా నడవండి, మనందరం కలిసి ఏం జరిగిందో చూద్దాం. అసలు ఆ ప్రసేనుడు ఎక్కడున్నాడో పట్టుకుంటే మణి సంగతి తేలుతుంది. అన్యాయంగా ఈ దుర్మార్గుడు నా మీద నీలాప నింద వేశాడు, అందులోంచి ఆ గండంలోంచి బయటపడాలి, తప్పించుకోవాలని నింద అనగా అంతా కలిసి బయలుదేరారట. యదా శబ్దం న సుశ్రావ విదేశత్వే న పూరితే, అలా వెడుతూ ఉంటే ఒక కొండ గుహ దగ్గర నుంచి ఎక్కడి నుంచో శబ్దం వస్తుంది. ఆ కొండ గుహ శబ్దం కేసి విని అటు బయలుదేరారట. దారిలో చచ్చిపడిన గుర్రం పక్కనే పడున్న పీనుగు కనపడింది. చచ్చాడు వారం రోజుల క్రితం, శరీరం కంపొస్తోంది ప్రసేనుడి శరీరం. అన్నన్న వీడిని ఏదో సింహం చంపిందిరా, గుర్రం కూడా ఇక్కడే ఉంది, వీడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో బిలం నుంచి శబ్దం వస్తుంది కాదు, ఆ కొండ బిలంలో ఏమైనా సింహం ఉందేమో చూద్దామని ఇంకొక 8 అడుగులు వెళ్ళేసరికి అక్కడ చచ్చిన సింహం ఉంది. సింహాన్ని కూడా చంపిన వారు ఎవరై ఉంటారా అని చూస్తే ఎంత పెద్ద పెద్ద అడుగు జాడలు కనబడ్డాయట. పెద్ద ఎలుగుబంటి, మామూలు ఎలుగుబంటి కాదు, ఇదేదో కొండ ఎలుగుబంటి రా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెడితే అక్కడ కనపడింది ఒక కొండ గుహ. ఎంత కటిక చీకటో, లోపల ఏం దీపం లేదు, ఎక్కడికో వెళ్ళాలి కాబోలని అర్థమైంది వాళ్ళకి. యాదవులంతా భయపడుతూ కృష్ణ ఎందుకు వచ్చింది, లోపల ఏమున్నాయో ఏంటో, లేనిపోను కొడవా, అడుగు పెడితే ఏమైపోతామో అన్నారట. మీరంతా ఇక్కడే ఉండండి, నేను రాకపోతే మీరు లోపలికి రావద్దు, ఎన్నాళ్ళైనా మీరు ఓపిక ఉన్నంతకాలం ఇక్కడ ఉండేది, లేదా ఇంటికి పోండి అన్నట. చాలా అద్భుతమైన కథ ఇది, మన జీవితాల్లో విని తీరవలసిన కథ. వెంటనే వాళ్ళు బయట కాపలా ఉన్నారు, ఈయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళగా కటిక చీకటి, 3 కిలోమీటర్లు నడిచేట లోపల కొండ గుహ అంత ఉందనమాట. కొండ లోపల బిలం, అక్కడ ధగ 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 కాంతి వచ్చింది. ఈ కాంతి శమంతకం కాంతి ఏమో అని అనుమానం వచ్చి ఇంకా ముందుకెడితే ఉయ్యాల తొట్టికి వేళ్లాడుతున్న మణి కనపడిందిట. చూడగా అక్కడ ఒక ఉయ్యాల, ఆ ఉయ్యాల తొట్టికి మణి, ఆ మణి పక్కనే ఒక దాసీది ఉన్నారు. ఈ మణి పుచ్చుకుని బయటకు వచ్చేద్దాం అనుకునే సమయానికి ఆ పిల్ల దగ్గర ఆడుకుంటున్నటువంటి దాదీ దానికి మెలకు చూసింది. వెంటనే పెద్ద పెట్టిన అరిచింది, ఎవడో దొంగ వచ్చి ఎత్తుకుపోతున్నాడు బాబోయ్ అని. ఇంకో లోపల ఎక్కడో బాగా తేనె పొట్టుని చావగొట్టి, ఎలుగుబంట్లు తేనె పొట్టి అంటే బాగా ఇష్టం అండి, భలే తాగేస్తాయి. ఇంత పెద్ద తేనెతుట్ట కదిలించి జాంబవంతుడు కొట్టేట, ఆ ఈగల ముఖం మీద కొట్టేసరికి కొంచెం గిలగలాడి వాటిని తోలుకొని తాగేసి తేనె ఎక్కువ తాగితే కూడా మత్తు వస్తుంది. కావాలంటే మీరు చూడండి, పుట్ట తేనె బాగా 2-3 వేసుకోండి మనుషులకి, అది కూడా ఒక దివ్యమైనటువంటి ఔషధం, మత్తు వస్తుంది అనమాట. అదే మధు అంటే, అసలు మధు అంటే అది. మద్యం వేరు, మధు వేరు. చాలామంది అజ్ఞానంతో మధు అంటున్నారు. ఆ మధ్యన ఒక ఆయన మణిద్వీపాన్ని వర్ణాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. రామ రామ, ఇదేం భాష నాకు అర్థం రా. అమ్మవారు అక్కడ మధువు తాగింది అని ఉంటే, మధు అంటే తేనె, మద్యం తాగింది తాగిన అంటే బహుశా ఆయనకి ఇష్టమై ఉంటుంది, తనని సపోర్ట్ చేసుకోవడం కోసం రాసి పారేశాడు మధు అంటే. ఏకంగా అమ్మవారు కూడా స్పెషల్ బ్రాందీ తగిందని రాశాడు వీడి దొంప దగ్గర. ఇంకెంతకంటే ఏం చెబుతాం మేము. అందుకే పుస్తకాలు ఎవరు పడితే వాళ్ళు అనువాదం చేసిన పుస్తకాలు గుర్తుకోకూడదు. ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి మనం. మధు అంటే తేనె, పుష్పములలో నుంచి వచ్చే రసానికి మధు అని, కాయలలో నుంచి చెట్లలోంచి బెరళ్ళలోంచి తీసేదానికి మధ్యమని పేరు అన్నమాట. అందుకే తాడి చెట్టు కన్నం పెట్టి తీస్తారు, అవన్నీ మధ్య రసాలు. అంచేత దానికి కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ మధువు కూడా ఒక రకమైన మద్యం మత్తుతో ఉంటుంది దానికి కూడా, కాకపోతే ఇది పవిత్రం, అది అపవిత్రం, అంతే తేడా. ఈ రసం తాగి మత్తెక్కి నిద్రపోతున్నట్ట ఇంతకీ జాంబవంతుడు. ఆయన ఈ దాది అరుచి అరవగానే లేచి గబుక్కులు వచ్చి పడిపోయాడు. ఎదురుగుండా ఉన్న కృష్ణుడు ఆయన అప్రాకృత పురుషుణ్ణి ప్రాకృత పురుషుడిగా భావించాడు. భావించి ఏం చేసేట, ఒక్కసారి దూకేసేట మీదకి అమాంతంగా ఘోర యుద్ధం సాగింది అక్కడ. గోవింద ఖడ్గపాణి ప్రవిశ్యచ అపశ్య జాంబవంతంతు రుక్షరాజం మహాబలం. వెంటనే గోవిందుడు కూడా కత్తి తీశాడు, సునందమనే ఖడ్గం. ఆ ఎదురుగుండా తన మీదకి దాడికి వచ్చినటువంటి రుక్షరాజుని చూశాడు, అతనితో యుద్ధానికి వచ్చాడు. వాడికి ఎంత వాడండి వీరుడు, శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న కత్తి కింద పడిలా కొట్టి మల్లయుద్ధం చేశాట. కృష్ణుడి చేతిలో కత్తి కింద పడగొట్టాడు వాడు, సామాన్యుడు కాదు. రామావతారంలో రాముడికే సాయం చేసిన వాడు ఆ రాముడే, కృష్ణుడైతే ఇప్పుడు ఆయనతో యుద్ధం చేశాడు. అంతే, మనం కూడా అంతే. డ్రెస్ మార్చుకుని పెడితే గుర్తుపట్టగలరా, నేనే పంచాయతీ మానేసి ఓ ప్యాంటు షర్టు వేసుకెడితే పద్మాకర్ గారు మీకు ఏమవుతారని అడిగారు చాలామంది నన్ను. మా అన్నయ్య అండి మా తమ్ముడు అండి అని చెప్పుకోవాల్సి వచ్చేది మధ్య మధ్యలో. అంచేత మనిషికి అవతారం వేషం మార్చేసరికి విలువ కూడా మారుతుందని ఆ రాముడే కృష్ణుడే చూస్తే గుర్తుపట్టలేక ఆయనతో యుద్ధం చేశాడు. 27 రోజులు యుద్ధం జరిగింది అక్కడ, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. పల్లల్లో మున్నకు పోరెడు డేగల్ల క్రియా, మాంసం కోసం పోరాడే డేగల్లా కొట్టుకున్నారు జాంబవంతుడు కృష్ణుడు కూడా. భీకర యుద్ధం చేశారు. మొదట్లో రాళ్ళు ఆ కొండ గుహలో ఉన్న వాటితో కొట్టుకున్నారు, అవన్నీ పిండైపోయాయి. చివరికి మల్ల యుద్ధం దిగారన్నమాట, బాక్సింగ్ మైక్ టైసన్ లాగా యుద్ధం జరిగిందట. ఎలాంటి యుద్ధం జరిగింది, హుమ్ అని శబ్దం చేస్తూ అరుచుకుంటూ. మల్ల యుద్ధం చేసేవాళ్ళు అరవడం అనేది అప్పటి సంప్రదాయం అన్నమాట, ఇప్పుడు అలాగే అరుస్తారు. స్పష్టాహంకృతుల్ల, ఇది అక్కడ శబ్దానికి అర్థం. పెద్ద పెద్ద అహంకారాలతో పెడబొబ్బలు పెడుతూ హుమ్ హుమ్ అంటూ కొట్టుకున్నారట. స్పష్టాహంకృతుల్ల హరియుల్ భల్లూక లోకేశుడు ముష్టాముష్టి అహర్నిశంపు జయ సమ్మోకం పునంబోరుచో పుష్టింబాసి శరీరమంతయు కడు పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై హరికిత భేతాత్ముడై. ఇట్లను ఈ విధంగా అరుచుకుంటూ మీదకు దూకి ఈ పిడి గుద్దులతో ముష్టి